అందరూ కూడా ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి. ఎడమ అరచేతిలో కుడి అరచేతిని ఉంచుకొని చిన్న ముద్ర వేసుకోండి. మూడుసార్లు దీర్ఘంగా శ్వాస తీసుకోండి. ఈ ముండకోపనిషత్తులో మంత్రాలు చాలా బాగున్నాయండి, చాలా అనుకూలంగా ఉన్నాయి, చాలా అద్భుతంగా ఉన్నాయి, ఆచరణకి బాగా సూటిగా ఉన్నాయి అని చెప్పి అందరూ చెప్తూ ఉన్నారు. అయితే సూటిగా ఉన్నాయి, ఆచరణకు అనుకూలంగా ఉన్నాయి, మరి ఆచరణ అనేది మనం ఎంతవరకు చేస్తున్నాం అనేది మనం ముఖ్యంగా ప్రతిరోజు కూడా మనని మనం పరిశీలన చేసుకోవాలి. ఎప్పుడైతే మనం మనని మనం పరిశీలన చేసుకుంటామో మనం ఎంతవరకు ఆచరిస్తున్నాం అనేది మనకి అర్థమవుతుంది. అలాగనే 3 రోజుల నుంచి కూడా చెప్తూ ఉన్నారు, అనవసరమైన విషయాలు మాట్లాడద్దు, అనవసరమైన విషయాలలో జోక్యం కల్పించుకోవద్దు అనని చెప్తున్నారు. మరి ఇది ఎంతమంది దాన్ని మనసుకు ఎక్కించుకున్నారనేది ఎవరికి వాళ్ళుగానే ఆలోచించుకోండి. ఇంతకుముందు మనం ప్రవర్తన ఎలా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ప్రవర్తన మనం మార్చుకోవాలి. ఎందుకంటే ఎవరి విషయాల్లో కూడా జోక్యం అనేది కల్పించుకోకూడదు. ఇక్కడికి ఎంతో మంది వస్తున్నారు, మంత్రోపదేశం తీసుకుంటున్నారు, గురు పూజలు చేసుకుంటున్నారు, కొంతమంది మళ్ళీ గురు పూజల కోసం వస్తున్నారు, మంత్రం తీసుకొని సంవత్సరం అయిన సందర్భంగా వచ్చి గురు పూజలు చేసుకుంటున్నారు. కానీ వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్ మాకు ఏమీ తెలియదు. ఏదో వాళ్ళ ఊరు చెప్తున్నారు, వాళ్ళ పేరు చెప్తున్నారు అంతవరకే, కానీ వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్ మాకు ఏమీ తెలియదు. మేము అడగము, వాళ్ళు చెప్పరు, మాకు అసలు అడగాలన్న ఆలోచన కూడా రాదు. వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఏం క్యాస్ట్ అనేది కూడా మాకు ఇంతవరకు తెలియదు. ఎందుకంటే ఇతర విషయాల్లో జోక్యం కల్పించుకోకూడదు అనే దాని మీద మేము ఏనాడు కూడా ఎప్పుడూ ఎవరి విషయాల్లో జోక్యం కల్పించుకోలేదు. అలా జోక్యం కల్పించుకోకుండా వాళ్ళంతా వాళ్ళుగా చెప్తే వినొచ్చు, తప్పు లేదు. అలాగనే మనంతల మనంగా ఎవరి విషయాల్లో జోక్యం కల్పించుకోకూడదు. మార్పు అనేది ముందు బయట నుంచి కాదు, మన ఇంట్లో నుంచే మార్పు రావాలి. మనం మన కొడుక్కి పెళ్లి చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాము? ఆ అమ్మాయి ఏమైనా కావాలని మన ఇంటికైనా పరిగెత్తుకొని వస్తుందా? ఎక్కడ ఉన్న అమ్మాయి కాదు, నీ కొడుక్కు నువ్వు పెళ్లి చేయాలి, నీ కుటుంబం నిలబడాలి, నీ వంశం నిలబడాలి, తరతరాలుగా ఈ కుటుంబం నిలబడాలి అనే ఒక ఆలోచనతో నువ్వు నీ కొడుక్కి పెళ్లి చేస్తున్నావు. మరి ఆ పెళ్లి కనుక కుదరకపోతే ఎన్నో పూజలు చేస్తున్నావు, గుడికి వెళ్తున్నావు, ఎన్నో రకాలైనటువంటి పరిహారాలు చేసుకుంటున్నావు, ఏవేవో చేస్తున్నావు, తీరా కుదిరి పెళ్ళైన తర్వాత అప్పుడు నీ విశ్వరూపం బయటకు చూపిస్తున్నావు. అప్పటిదాకా అయ్యో పెళ్ళి అయితే చాలు, పెళ్ళి అయితే చాలు, పెళ్ళి అయితే చాలు అనుకున్నావు, కానీ పెళ్ళైన తర్వాత అప్పుడు విశ్వరూపం చూపిస్తున్నావు, కానీ అది చాలా తప్పు. ఎందుకంటే మన కూతుళ్ళు ఎదుటింటికి పోయి ఎలాగైతే సుఖపడాలని కోరుకుంటున్నామో అలాగే మన ఇంటికి వచ్చిన అమ్మాయి కూడా అలాగనే సుఖపడాలి, ప్రశాంతంగా ఉండాలని మనం కోరుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే కోడళ్ళు అక్కడ ఉన్నప్పుడే కోడళ్ళ మీద వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేసి చెబుతూ ఉంటారు. మరి అలా చెప్పినప్పుడు వాళ్ళ మనసు ఎంత కష్టపడుతుందో, ఎంత బాధపడుతుందో అర్థం చేసుకోండి. ఈ కోడళ్ళు గనక బాధ తల్లిదండ్రికి చెప్పుకుంటే వాళ్ళు ఎంత బాధపడతారో అర్థం చేసుకోండి. అంటే ఈ బాధకంతరికి కారణం ఎవరు అవుతున్నాము? మనమే అవుతున్నాం. ఇప్పుడు మనం ఫోన్లో కూతుళ్ళకు కావచ్చు, బంధువులకు కావచ్చు, ఇరుగు పొరుగు కావచ్చు, యా ఫ్రెండ్స్కి కావచ్చు, ఎవరికైనా సరే మన కుటుంబ విషయాలు కనుక చెప్పినట్లయితే మనం చెప్పినంతసేపు వింటారు, అవతలకి వెళ్ళి విమర్శిస్తారు. అందుకే కుటుంబంలో ఒక స్త్రీ ఎప్పుడైనా సరే గుట్టుగా ఉండాలి. ఎంత గుట్టుగా ఉంటే ఆ కుటుంబానికి అంత గౌరవం ఉంటుంది, అంత పేరు ప్రతిష్టలు ఉంటాయి. అందుకే పెద్దలు ఏం చెప్తారంటే ఇల్లాలు గుట్టుగా ఉండాలి, రోగాన్ని రట్టు చేసుకోవాలి అని చెప్తారు. అంటే ఇంట్లో విషయాలు ఎప్పుడు కూడా బయటికి మనం చెప్పుకోకూడదు. ఏదో కొంచెం పై పైన అంతవరకు చెప్పుకోవచ్చు, కానీ మరీ లోతుపాతలు అన్ని చెప్పుకొని ఎదుటి వాళ్ళ విషయం దృష్టిలో మనం తప్పుడు వాళ్ళం కాకూడదు, మనం తేలిక కాకూడదు. కుటుంబం అన్న తర్వాత అందరికీ ఏయో సమస్యలు ఉంటాయి, ఏదో ఉంటుంది. మనకి ఏదైనా హెల్త్ బాగలేదు అంటే ఇంట్లో ఉన్న కోడలు మనల్ని చూస్తుంది కానీ ఎక్కడో ఉన్న కూతుళ్ళు రారు, బంధువులు రారు, ఫ్రెండ్స్ రారు, ఎవరు కూడా రారు. మరి అలాంటి కోడల్ని మనం ఎలా చూసుకోవాలి? ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. ఎందుకంటే మార్పు అనేది ముందుగా మన ఇంట్లో నుంచే రావాలి. మరి శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? ఉన్నదంతా ఆత్మే, ఆత్మ కన్నా అన్యంగా ఏమీ లేదు అని చెప్తున్నాయి. మరి మనం కుక్కని, పందిని అన్నిటిని కూడా ఆత్మస్వరూపంగా చూడమని ఒక పక్క శాస్త్రం చెప్తుంది, ప్రతిరోజు కూడా గురువు గారు చెప్తున్నారు. మరి మనం వాటిల్ని ఆత్మగా చూడమన్నప్పుడే మరి మన ఎదురుగా మన ఇంట్లో ఉన్న కోడళ్ళని వాళ్ళని ఆత్మస్వరూపులుగా చూడకపోతే మరి అది మనకి ఎంత పెద్ద తప్పు అవుతుంది? అది ఒక్కసారి ఆలోచించుకోండి. మన కూతుళ్ళు సుఖపడాలని ఎలాగైతే మనం కోరుకుంటున్నామో మన కోడళ్ళు కూడా అలాగనే సుఖపడాలని కోరుకోవాలి. అంతేకాదు ప్రతి కోడలు కూడా అత్తగారిని తల్లిలాగా చూసుకోవాలి, ప్రతి అత్తగారు కూడా కోడల్ని కూతురులాగా చూసుకోవాలి. అప్పుడే కుటుంబానికి ఒక పవిత్రత అనేది వస్తుంది, ఒక గౌరవం అనేది వస్తుంది. 10 మందిలో కూడా గౌరవ స్థానంలో నిలబడతారు. అదిగో చూడు వాళ్ళు అత్తగా వాళ్ళు ఎంత బాగుంటున్నారు, అట్లా ఉండాలి మనం కూడా అని ఎదుటి వాళ్ళు అనుకునేటట్లుగా మనం ప్రవర్తించాలి. అంతేకాదు ఈ జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళని ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళు విమర్శించడానికే ప్రయత్నం చేస్తారు. మనం గనక ఎక్కడన్నా ఇరుగు పొరుగు దగ్గర కానీ, ఫ్రెండ్స్ దగ్గర కానీ, ఏదన్నా మన ఇంట్లో వాళ్ళ మీద కానీ ఎవరి మీదైనా చెప్తూ గనక మనం బయటపడ్డామంటే వాళ్ళు ఏమంటారంటే, ఇదేనమ్మా నువ్వు రోజు 7 ఇంటికల్లా కూర్చొని 8 ఇన్నర దాకా కదలకుండా వింటున్నావు, ఇదేనా మీ గురువు గారు చెబుతుంది నీకు అనని చెప్పానని మనల్ని అంటమే కాకుండా మనకి జ్ఞానాన్ని బోధించే గురువుని కూడా విమర్శిస్తారు. అంటే మన గురువుని విమర్శించే అవకాశం మనం వాళ్ళకి ఇస్తున్నామంటే మనదే తప్పు. గురునింద చేయటానికి కారణం మనం అవుతున్నాం కాబట్టి గురునింద చేసే అవకాశం వాళ్ళకి ఇవ్వకూడదంటే మన ప్రవర్తనని మనం సక్రమంగా మనం మార్చుకోవాలి. ఎప్పుడైతే మన ప్రవర్తన మారుతుందో అప్పుడే మనం పరమాత్మకి దగ్గర కాగలుగుతాం. ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఇతర విషయాలు ఎక్కువగా మాట్లాడద్దు, తగ్గించుకోండి అని చెప్తున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాము, తోచట్లా నాకు అనని ఏ నెంబర్ పడితే ఆ నెంబర్కి కొట్టడం, అది బంధువులో, ఫ్రెండ్సో, కూతుళ్ళో, ఎవరో ఒకరికి ఆ నెంబర్లో కొట్టడం, గంటలు 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 మాట్లాడటం. దానివల్ల నీకేమైనా ప్రయోజనం ఉందా? ఒక్కసారి ఆలోచించుకోండి. ప్రయోజనం ఏమి లేకపోగా అతిగా మాట్లాడితే దానిలో ఏయో ఒకటి అబద్ధము చెప్పాల్సి వస్తుంది, ఎవరో ఎవరొకళ్ళు నిందించాల్సి వస్తుంది, దానివల్ల లేనిపోయినటువంటి పాపం చుట్టుకుంటుంది. అలా కాకుండా నీకేం తోచలేదనుకో, చక్కగా ప్రశాంతంగా కూర్చొని నామస్మరణ చేసుకో. ఇంకేం చెయ్యొద్దు, నీకు చదవాలనే ఇంట్రెస్ట్ లేదు, నీకు చదవటం అలవాటు లేదు, ఏం చేయాలని లేదు, నీకు నచ్చినటువంటి భగవంతుడి నామాన్ని తలుచుకో, నీకు నచ్చినటువంటి భగవంతుడి గురించి భక్తి పాటలు పాడుకో, లేదు ఒక ఉపనిషత్తు మంత్రాలు చదువుకో. కొన్ని నోటికొచ్చేటట్లు గనక మనం నేర్చుకుంటే మనం పని లేనప్పుడు కూర్చున్నప్పుడు పని చేసుకునేటప్పుడు కూడా అవి చదువుకుంటూ కూర్చోవచ్చు. దీనివల్ల మనం భగవంతుడికి దగ్గర కాగలుగుతామే కానీ అనవసరంగా ఫోన్లు చేసి వాళ్ళతో వీళ్ళతో గంటలు 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 పనికొచ్చాయి పనికిరాని గనక మాట్లాడుతూ ఉంటే దానివల్ల పాపం చుట్టుకుంటుంది. కాబట్టి ఇకనైనా మార్పు తెచ్చుకోండి. ఎవరికి వాళ్ళు మారటానికి ప్రయత్నం చేయండి. మార్పు అనేది ఎప్పుడో చోట ప్రారంభం కావాలి. ప్రారంభం కాకపోతే ఈ జ్ఞానాన్ని తెలుసుకున్నందువల్ల మనకి ఎటువంటి ప్రయోజనం కలగదు. కాబట్టి మనం ఇంత జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం కాబట్టి మన ప్రవర్తనని మార్చుకోవాలి. ఎవరికి వాళ్ళుగా సాయంత్రానికి ఈ రోజు మనం ఏం చేస్తాను, ఈ రోజు నేను అనవసరంగా ఏం మాటలు మాట్లాడాను, ఎంతవరకు నేను భగవంతుడికి దగ్గర అయ్యాను, ఎంతవరకు భగవంతుడికి దూరం అయ్యాను అనే విషయాన్ని తప్పకుండా కూడా ఎవరికి వాళ్ళు విచారణ చేసుకోండి. ఎందుకంటే ఎవరి జీవితాన్ని తీర్చిదిద్దుకునే హక్కు వాళ్ళకుంది. అందుకని మన జీవితాన్ని మనమే మార్చుకోవాలి. ఉన్నతమైన జన్మ రావాలంటే మన జీవితాన్ని మనం సరిదిద్దుకోవాలి. ఒకసారి కర్మకి ధర్మానికి ఇద్దరికి కూడా వాదన వచ్చిందంట. కర్మ నేను గొప్ప అంటే నేను గొప్ప అంది, ధర్మం నేను గొప్ప అంటే నేను గొప్ప అంది. ఇద్దరు చాలాసేపు పోట్లాడుకున్నారు. ఎంతసేపటికి కూడా ఆ వాదన తెగల తెగకపోతే సరే ఇద్దరు అన్నారు, సరే మనం ఇంద్రుడి దగ్గరికి వెళ్దాం, ఇంద్రుడే మనకి న్యాయం చేస్తాడు అని చెప్పానని ఇంద్రుడి దగ్గరికి వెళ్తారు. ఇంద్రుడి దగ్గరికి వెళ్తే ఇంద్రుడు కూడా అంతా విన్న తర్వాత ఏం చెప్పాలో ఏం చేయాలో ఇంద్రుడు కూడా తోతల. అంతలోకి బృహస్పతి వచ్చాడు. అక్కడికి వచ్చి విషయాన్ని విన్నాడు. విన్న తర్వాత సరే మీరిద్దరిలో ఎవరు గొప్ప అనే విషయం తేల్చడం కష్టము, అందుకని భూలోకంలో విక్రమాదిత్య మహారాజు అని ఉన్నాడు, ఆయన గొప్ప ధర్మాత్ముడు, ఆయన మీ సమస్యకి పరిష్కారం చెప్తాడు, రండి వెళ్దాము అని చెప్పి ఇంద్రుడు, బృహస్పతి, కర్మ, ధర్మం నలుగురు కలిసి ఈ విక్రమాదిత్య మహారాజు దగ్గరికి వచ్చారు. సాక్షాత్తు ఇంద్రుడు దేవగురు అయినటువంటి బృహస్పతి వచ్చేటప్పటికి ఈ నలుగురికి కూడా స్వాగతం పలికి వాళ్ళకి తగినటువంటి మర్యాదలు చేసి కూర్చోమన్నాడు మహారాజు. కూర్చున్న తర్వాత ఏమిటి మహానుభావ, ఇక్కడికి వచ్చారు అని చెప్పి విక్రమాదిత్య మహారాజు అడిగితే, అప్పుడు వీళ్ళ సమస్య కర్మ ధర్మం ఏది గొప్పది అని చెప్పి వీళ్ళల్లో వీళ్ళు వాదులాడుకుంటున్నారు. మహారాజా, ఏది గొప్పదని నువ్వు తీర్పు చెప్తావు అనంటే, బృహస్పతి మహాశయ నీకు తెలియంది ఏం కాదు, ఇంద్ర మహాశయ నీకు తెలియంది ఏం కాదు, కానీ మీరు నా దగ్గరికి వచ్చి నన్ను ధర్మం చెప్పమంటున్నారంటే నా యొక్క గొప్పతనాన్ని ఈ ప్రపంచంలో చాటి చెప్పడం కోసం మీరు ఇక్కడికి వచ్చారు, నాకు అర్థమైంది అని చెప్పి వాళ్ళ నలుగురు సరే ఇట్లా రండి నలుగురం కలిసి అందరం కలిసి అట్లా వనాలకు వెళ్దాము, అరణ్యాలకు వెళ్దాము అని చెప్పి కొంత దూరం వెళ్ళి అక్కడ ప్రశాంతంగా ఉన్న చోట నిలబడతారు. నిలబడిన తర్వాత అసలు కర్మ అంటే ఏమిటి, ధర్మం అంటే ఏమిటి? కర్మ అంటే మనం చేసే ప్రతి పని కూడా కర్మే. ఆ కర్మకి కర్మఫలం వస్తుంది. ఆ కర్మఫలం అనుభవించడానికి మళ్ళీ మళ్ళీ జన్మలెత్తుతూ ఉండాలి. ఇది కర్మ అంటే. మరి ధర్మం అంటే ఏమిటి? ధర్మం అంటే స్వధర్మం. నీ స్వధర్మమే పాటించాలి. మన స్వధర్మం ఏంటి? మోక్షం పొందటం మన స్వధర్మం, మంచిగా బ్రతకటం మన ధర్మం, అందరికీ మంచి మంచి ఆలోచనలు చెప్పటం మన ధర్మం, అందరూ న్యాయ మార్గంలో ఉండాలి, మంచిగా ఉండాలి, అందరూ బాగుండాలి అని కోరుకోవటం మన ధర్మం. ఇది ధర్మం అంటే, ఇది కర్మ అంటే అని అక్కడ వివరణ ఇచ్చారు. తర్వాత విక్రమాదిత్య మహారాజు అంటారు, నాయనా కర్మ ధర్మ ఇద్దరు కూడా కలిసి, అదిగో ఒక అతను మన వెనకగా ఒక వ్యక్తి వస్తూ ఉన్నాడు, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళండి, అతను ఎక్కడికి వెళ్తున్నారో చూడండి, చూసిన తర్వాత మీరు నా దగ్గరికి రండి అని చెప్పంటాడు. అన్న తర్వాత ఆ వ్యక్తి దగ్గరికి, ఈ ధర్మం ఏముంటదంటే, విక్రమాదిత్య మహారాజా నేను కర్మతో కలవను, నేను వేరేగా ఉంటాను, నేను ఇక్కడే ఉంటాను, మీ దగ్గరే ఉంటాను, కర్మని పొమ్మనండి ముందు అని చెప్పంటాం. అన్న తర్వాత ఈ కర్మ ధర్మమేమో ఈ మహారాజు దగ్గరే ఉంటది, కర్మేమో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళుద్ది. వెళ్ళిన తర్వాత ఆ కర్మ అడుగుద్ది అతన్ని, బాబు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏ పని మీద వెళ్తున్నావు అంటే, నేను మా గురువు గారిని దర్శించడం కోసం వెళ్తున్నాను, నేను అప్పుడప్పుడు మా గురువు గారిని దర్శించుకుంటూ ఉంటాను, వెళ్ళి గురు సాన్నిధ్యానికి వెళ్తే నాకు ప్రశాంతంగా ఉంటది, హాయిగా ఉంటది, ఆనందంగా ఉంటది, అందుకని నేను గురు సాన్నిధ్యానికి వెళ్తున్నాను అని చెప్పి అన్నాడు. సరే నేను కూడా వస్తాను పదా గురువు గారిని, మనకి మనం ఇష్టం వచ్చినట్లుగా మనం పూజించుకుందాము, మనం గౌరవించుకుందాము అని చెప్పానని ఈ కర్మ ఆ వ్యక్తి ఇద్దరు కలిసి కూడా గురువు గారి దగ్గరికి వస్తారు. వచ్చేటప్పటికి గురువు గారిని చూడంగానే ఈ వ్యక్తికి ధర్మం అనేది అతనిలో నుంచి తగ్గిపోయింది కదా, ధర్మం అనేది రాజు దగ్గర ఉంది, ఇప్పుడు ఈ వ్యక్తిలో ధర్మం లేదు. ఇప్పుడు ఈయన ఏం చేస్తాడంటే, గురువు గారు వీళ్ళు వచ్చేటప్పటికి గురువు గారు ధ్యానం చేసుకుంటూ ఉన్నారు. ఉండేటప్పటికి ఈ శిష్యుడు ఏం చేస్తాడంటే, గురుదేవా గురుదేవా అని పిలుస్తాడు. పిలిస్తే గురువు పలకడు, పలకపోయేటప్పటికి మళ్ళీ పిలుస్తాడు, అక్కడికి సహనంగానే పిలుస్తాడు. నాలుగైదు సార్లు పిలిచినా కూడా గురువు పూర్తి ధ్యానంలో ఉండి పలకడు. పలకపోతే ఇప్పుడు ఈ శిష్యుల్లో ధర్మం లేదు కదా, ధర్మం మర్చిపోయాడు కదా, అందుకని కర్ర తీసుకొని ఆ గురువుని టపి 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 బాది పారేస్తాడు. నేను పిలిస్తే నువ్వు పలకవా, ఇన్నిసార్లు పిలిపించుకుంటావా అని చెప్పానని టపి టపి బాదేస్తాడు. బాదేటప్పటికీ ఆ దెబ్బల బాధ తట్టుకోలేక గురువు గారు కళ్ళు తెరుస్తారు. కళ్ళు తెరిస్తే ఇప్పుడు ధర్మం గురువు గారిలో కూడా లేదు. ధర్మం అనేది రాజు దగ్గర ఉంది ఉంది కాబట్టి ఇప్పుడు గురువు గారిలో కూడా ధర్మం లేదు. ఇప్పుడు గురువు గారు కళ్ళు తెరిచి, ఓరి మూర్ఖుడా నన్ను కొడతావా, నా శిష్యుడు అయ్యుండి అందుకని నువ్వు గాడిద వైపో అని చెప్పని శపించేస్తాడు. శపించేసిన తర్వాత ఇప్పుడు అందరూ కలిసి ఈ కర్మ, శిష్యుడు, గురువు అందరూ కలిసి ఈ విక్రమాదిత్య మహారాజు దగ్గరికి వస్తారు. వచ్చేటప్పటికి ఇప్పుడు ధర్మం వాళ్ళలో ప్రవేశిస్తుంది. ధర్మం ఇక్కడ ఉంది కదా, ప్రవేశిస్తుంది. ప్రవేశించేటప్పటికి ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి కళ్ళు తెరుచుకుంటే గురువు గారు పశ్చాత్తాపడతాడు. అయ్యో శిష్య, నువ్వు నా ప్రియ శిష్యుడివి, నేను నిన్ను అనవసరంగా నా ధర్మాన్ని మర్చిపోయి నిన్ను నేను శపించాను నా శిష్య అని చెప్పంటే, గురువు గారు నేను కూడా నా ధర్మాన్ని మర్చిపోయి మిమ్మల్ని కర్రతో కొట్టాను. గాడిద రూపంలోనే ఉన్నాడు శిష్యుడు, ఇంకా రూపం మారలా ఉండి మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత అప్పుడు గురువు గారు అంటారు, అయ్యో ఎట్లా ఇప్పుడు తప్పు జరిగిపోయింది, ఎట్లా ఎట్లా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అనుకుంటూ ఉంటే ఈ శిష్యుడింటికి వస్తారు రాజు, ఇంద్రుడు, బృహస్పతి వాళ్ళ ముగ్గురు కూడా రాజధానికి వెళ్ళిపోతారు. ఇంటికి వచ్చేటప్పటికి ఈ శిష్యుడి యొక్క భార్య భర్త యొక్క రూపం చూసి లబోదిబోమని ఏడుస్తూ, అయ్యో గురుదేవా, ఎందుకు ఇంత ఇంత ఆవేశానికి లోనయ్యారు, ఇంత కోపాన్ని మీరు ఎప్పుడు మేము చూడలేదు, మీలో ఎప్పుడు ప్రశాంతతని చూసాం, కానీ మీరు ఇట్లా ప్రవర్తించడం మేము ఎప్పుడు చూడలేదు అని చెప్పంటే, అమ్మా పొరపాటు జరిగిపోయింది అని చెప్పానని అన్న తర్వాత, మరి నా భర్తకి మామూలు స్వరూపం రావాలంటే ఎట్లా గురుదేవా అని అడుగుద్ది. అడిగితే అప్పుడమ్మా, ఇంద్రుణ్ణి, బృహస్పతిని ఇద్దరినీ కలిపి ఒకేసారి గనక మనం దర్శించుకున్నట్లయితే నీ భర్తకి మామూలు రూపం వస్తుంది అనంటే, ఇంద్రుడు ఎక్కడో అమరావతిలో ఉంటాడు కదా, స్వర్గంలో ఉంటాడు కదా గురుదేవా, బృహస్పతి కూడా అక్కడే ఉంటాడు, మరి ఇప్పుడు మనం వాళ్ళని ఎలా దర్శించుకుంటాము, మనమేం భూలోకంలో ఉన్నాం కదా అనంటే, లేదమ్మా ఈ విక్రమాదిత్య మహారాజు దగ్గరే ఉన్నారు, మన అదృష్టం బాగుంటే వాళ్ళు ఇప్పుడు అక్కడే ఉండుంటారు, రండి వెళ్దామని గబగబగబా రాజధానికి వెళతారు. వెళితే అక్కడ ఇంద్రుడు, బృహస్పతి కూడా అక్కడే ఉంటారు. ఉన్న తర్వాత ఆ ఇంద్రుడు బృహస్పతి యొక్క పాదాల మీద పడేటప్పటికి ఇతనికి శిష్యుడికి మామూలు రూపం వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత వాళ్ళు చేసినటువంటి తప్పు తెలుసుకుంటారు. అప్పుడు కర్మతోటి ఇంద్రుడు, బృహస్పతి అందరూ కలిసి అంటారు, నువ్వు నేను లేందే ఏమీ చెయ్యలేదు, ఈ ప్రకృతి నడవదు, ఈ మానవ జీవితం నిలబడదు అని చెప్పి విర్రవీగావు కదా, నీ కర్మ వల్ల మామూలుగా ఉన్నటువంటి శిష్యుడు ఒక గాడిద రూపంగా మారిపోయాడు. మరి ధర్మం వల్ల, ధర్మం యొక్క దర్శనం వల్ల అతను గాడిద రూపంలో ఉన్నటువంటి అతను మళ్ళీ మామూలు రూపాన్ని దర్శించాడు. అంతేనమ్మా, కాబట్టి కర్మ కాదు ధర్మం గొప్పది. ఈ ప్రపంచంలో నిలబడాల్సింది ధర్మమేను, ధర్మానికి గనక హాని జరిగినట్లయితే ఈ ప్రపంచం అంతా కూడా కుంటుపడిపోతుంది. కుంటుపడిపోతే సర్వ జననాశనం జరుగుతుంది, లోక నష్టం జరుగుతుంది. ఈ లోకం యొక్క బాగోగులు అనేది చూసేది ధర్మదేవతేను, కాబట్టి ధర్మమే గొప్ప అని చెప్పేటప్పటికీ కర్మ తల వంచుకొని, అవును నాకు తెలిసింది అనుభవపూర్వకంగా అని చెప్పి అంటది. అంటే అందుకే అప్పుడు ఇంద్రుడు, బృహస్పతి, బృహస్పతి అంటే దేవతల గురువు కాబట్టి బృహస్పతి చెప్తాడు, అందుకేనమ్మా ధర్మాన్ని కాపాడటం కోసమే భగవానుడు ప్రతి యుగ యుగంలో కూడా జన్మిస్తూ ఉంటాడు, కేవలం ధర్మాన్ని రక్షించడం కోసమే భగవానుడు నిరాకార స్వరూపుడైనటువంటి పరమాత్మ ఒక సాకార స్వరూపంగా దేహాన్ని తీసుకొని వస్తున్నాడు. మరి శ్రీరామచంద్రుడు సాక్షాత్తు నిరాకార స్వరూపం నుంచి సాకారానికి వచ్చాడు. వచ్చి ఆయన ఎన్నో రకాలైనటువంటి కష్టాలు పడ్డాడు. ఎందుకు కష్టాలు పడాల్సి వచ్చింది అంటే, మానవుడు ధర్మ జీవితాన్ని ఎలా గడపాలి, ఒక మానవుడు కష్టం వచ్చినా ఏం వచ్చినా ఎలా వచ్చినా ఎలా దాన్ని ఎదుర్కోవాలి, ధర్మంగా ఎలా నిలబడాలి అనే విషయాన్ని ఈ ప్రపంచానికి చాటి చెప్పడం కోసం మానవ రూపంగా శ్రీరామచంద్రుడు ధర్మాన్ని నిలబెట్టడం కోసం వచ్చాడు. అందుకే ధర్మాన్ని కాపాడటం కోసమే శ్రీరామచంద్రుడు అవతరించాడు అని చెప్పనని అంటూ ఉంటారు. మరి శ్రీకృష్ణ పరమాత్మ ఎందుకు ఒక అవతారాన్ని దాల్చి ప్రతి యుగంలో కూడా నేను అవతారం దాల్చి వస్తారని చెప్తున్నాడంటే, ధర్మాన్ని కాపాడటం కోసం ప్రతి మనిషి కూడా తన యొక్క స్థితి ఏమిటో, తను ఎందుకు ఈ లోకంలోకి వచ్చాడో, మానవుడిగా ఎందుకు జన్మించాడు, ఈ మానవ జీవితం ఎందుకు వచ్చిందో, ఈ మానవ జీవితాన్నించి తరించి ముక్తుడు కావాలంటే ఏమి తెలియజెప్పాలి ఈ మానవులకి అనే విషయాన్ని తెలియజెప్పడం కోసం, భగవద్గీతను బోధించడం కోసం, ధర్మ సంస్థాపన చేయటం కోసం, శిష్యుల్ని కాపాడి దుష్టుల్ని శిక్షించడం కోసం భగవానుడు సాక్షాత్తుగా ఒక దేహాన్ని ధరించి ఈ లోకంలోకి వచ్చాడు. మరి శ్రీకృష్ణ పరమాత్మ చిన్న వయసులో ధర్మాన్నే ప్రబోధించాడు, మధ్య వయసులో ధర్మాన్నే ప్రబోధించాడు, యుద్ధ రంగంలో కూడా ధర్మాన్నే ప్రబోధించాడు. ఆయన పుట్టిన దగ్గర నుంచి ధర్మాన్ని ప్రబోధించాడు. అందుకని భగవానుడే సాక్షాత్తు ధర్మాన్ని రక్షించడం కోసం ఈ లోకంలోకి వస్తూ ఉన్నారు. కాబట్టి ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. నీ ధర్మం ఏంటంటే, ప్రతి మానవుడి యొక్క ధర్మం ఏంటంటే మోక్షం పొందటం. మనం మోక్షం పొందాలంటే ఈ జీవితం ఎంతో అశాశ్వతమైనది, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఇప్పుడు, అందుకే వర్తమానాన్ని మాత్రమే మనం దృష్టిలో పెట్టుకోవాలి. భవిష్యత్తుని, భూతకాలాన్ని, అయిపోయింది, భూతకాలం జరిగిపోయింది, భవిష్యత్తు జరగబోతుంది, జరగబోతుంది, ఏం జరగబోతుందో మనకు తెలియదు కాబట్టి మనం కేవలం ఈ వర్తమానాన్ని మాత్రమే మనం దృష్టిలో పెట్టుకొని మనం అనుక్షణం కూడా సాధన చేస్తూ గడపాలి అని చెప్పి మనకి మహాత్ములు చెబుతూ ఉన్నారు. భగవద్గీత చెప్తూ ఉంది, ఉపనిషత్తులు చెప్తూ ఉన్నాయి, ఎన్నో రకాలైనటువంటి శాస్త్రాలు మనకి బోధిస్తూ ఉన్నాయి. అందుకని మనలో మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. నేను అనవసరమైన మాటలు ఏం మాట్లాడుతున్నాను, ఇంట్లో వాళ్ళని ఎవరిని బాధ పెడుతున్నాను, బయట వాళ్ళని ఎవరిని బాధ పెడుతున్నాను, వాళ్ళని బాధ పెట్టినందువల్ల నాకు పాపమే కదా చుట్టుకునేది. అందుకే భగవానుడు కూడా ఏం చెప్తాడంటే, కామ క్రోధ లోభ మోహ మోహ మాత్సర్యాలు ఇవన్నీ కూడా నరకానికి ద్వారాలు అనని మనకి భగవానుడు చెప్తూ ఉన్నాడు. మరి ఇవన్నీ కూడా నరకానికి ద్వారాలైతే మరి మనం ఏం చేస్తున్నాము? మనకు తెలియకుండానే మనం నరకంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. తెలుసు, అన్నీ తెలుసు, కానీ ఆచరణ దగ్గరికి వచ్చేటప్పటికి మాయ అనేది మనల్ని కమ్మేస్తూ ఉంది. మాయలో పడిపోతున్నాము, మాయకి స్వాధీనం అయిపోతున్నాం. మనం ఏ జ్ఞానమో తెలియనప్పుడు మాయకి స్వాధీనం అయిపోయి మాయలో పడిపోయినా కూడా పర్వాలేదు, కానీ ఇప్పుడు మనం ఇంత జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం కాబట్టి మనం మాయ చేతిలో చిక్కకూడదు. మాయ నుండి తప్పించుకొని మాయాధీశుడైనటువంటి పరమాత్మని ఆశ్రయించాలి. మాయాధీశుడైనటువంటి పరమాత్మ ఒక్కడ మాత్రమే మనల్ని కాపాడగలిగేది, ఈ ప్రపంచంలో మనకి కాపాడగలిగేది మాయాధీశుడైనటువంటి పరమాత్మే. ఎందుకు అనవసరంగా బాధలు పడటం, తెలిసి కూడా ఎందుకు ఈ జీవితాన్ని వ్యర్థం చేసుకోవటం? వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేసి మాట్లాడితే మనకు ఒరిగేది ఏమన్నా ఉందా? ఏమీ లేదు, లేకపోగా పాపం చుట్టుకుంటుంది కాబట్టి వాక్కుని. అందుకే మనకి భగవద్గీతలో కూడా మౌనం అనేది ఒక సాధనగా చెప్పడం జరిగింది. మౌనమే మనకి ప్రధానంగా ఉంది. మనకి శారీరక తపస్సు, మానసిక తపస్సు, వాక్ తపస్సు అనని మనకి మూడు రకాలైనటువంటి తపస్సులను కూడా మనకి చెప్పడం జరిగింది. కాబట్టి సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండండి, మౌనంగా ఉండి ఏదో మాటలు మాట్లాడే బదులు చక్కగా భగవంతుడి నామం చేసుకోండి, భగవంతుడికి సంబంధించినటువంటి ఆలోచన చేసుకోండి, ఈ జ్ఞానానికి సంబంధించినటువంటి ఆలోచన చేసుకోండి, మీకు నచ్చినటువంటి పాటలు పాడుకోండి, మీకు నచ్చినటువంటి ఆలోచన చేసుకోండి. అప్పుడు మనకి ప్రశాంతంగా ఉంటుందే గాని ఎవరెవరికో ఏదేదో చేసి ఏదేదో మాట్లాడితే, వాళ్ళు ఏదో చెప్తే, మీ ఇంట్లో వాళ్ళు మీ మీద ఎట్లా చెప్పారు, అట్లా చెప్పారో చాడీలు అని చెప్తే, లేనిపోయిన మనశ్శాంతి, ఉన్న మనశ్శాంతి కూడా పోయి మనం ఇంకా ఇంకా వ్యధలకి దూరం అవుతూ ఉంటాం. కాబట్టి మనం చక్కగా మనశ్శాంతి అనేది మన చేతిలో పెట్టుకొని మనం ఏం చేస్తున్నామంటే, మనశ్శాంతిని పొందే మార్గాల్ని పట్టించుకోకుండా మనశ్శాంతిని పోగొట్టుకునే మార్గాల వైపు మనం ప్రయాణం చేస్తున్నాం. కాబట్టి పవిత్రమైనటువంటి మార్గంలో మనం ఉన్నాం కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ పవిత్రమైనటువంటి మార్గంలో ప్రయాణం చేసినట్లయితే, నిన్న చెప్పారు కార్డు బోర్డు మీద ఏమి చేసినా కూడా అది కార్డు బోర్డు మీదే ఉంటుంది. పర్వతాలైనా నదులైనా ఏ బొమ్మ గీసినా కూడా అది కార్డుబోర్డ్ మీదే ఉంటుంది. అలాగే మనం ఏం చేసినా కూడా ఆత్మ యొక్క చైతన్యాన్ని మనం చేయగలుగుతున్నాం. మనం అందరి కళ్ళు కప్పచ్చు, కానీ భగవంతుడి కళ్ళు కప్పలేం. ఎందుకంటే మాయ అనేది ఎంతగా మనల్ని లోబరుచుకుంటుందంటే, ఒకసారి రమణ మహర్షి గారి దగ్గరికి డాక్టర్ అందరూ కూడా కూర్చొని స్వామివారి సంభాషణ వింటూ స్వామివారి సన్నిధిలో ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉన్నారంట. ఉంటే అంతలోకి సర్వేపల్లి రాధాకృష్ణన్ వస్తే ఆయన చూశారు, అందరు దర్శనం చేసుకున్నారు, నమస్కారం చేస్తున్నారు. ఆయన రమణ మహర్షి సన్నిధిలో కొంతసేపు కూర్చొని వెళుతూ ఉంటే ఈ జనం మొత్తం కూడా రమణ మహర్షి గారిని వదిలేసి ఆయన దగ్గరికి వెళ్ళిపోయారంట. అప్పుడు మహర్షి గారు అన్నారంట, రమణ భగవాన్ అన్నారంట, చూడు మాయ అంటే ఇదేను, మాయ అంటే ఏదో కాదు, ఇదేను మాయ అని అన్నారు అనని రమణ మహర్షి గారు అన్నారంట. ఇలాంటి అనుభవమే మాకు కూడా ఒకసారి జరిగింది. ఒకసారి ఒక ఊళ్ళో గీతాపారాయణ చేయమంటే మేము ఆధ్యాత్మిక జ్ఞానపీఠం తరఫున ఆ ఊరికి వెళ్ళాము. వాళ్ళు రాజకీయాలకు సంబంధించిన వాళ్ళు కావాలి, మాకైతే ఏ విషయాలు తెలియదు, వాళ్ళు పిలిచారు కాబట్టి వెళ్ళాము. అంతవరకే వెళ్ళాము. గీతాపారాయణ జరుగుతుంది. జరుగుతూ ఉంటే ఒక మంత్రి గారు వచ్చారు. వచ్చారు ఆ ఇంటి గల్లోళ్ళు గీతాపారాయణ జరిగే చోటకి తీసుకొచ్చారు. తీసుకొస్తే అందరూ కూడా ఆయన అందరికి నమస్కారం చేశాడు, గురువు గారికి కూడా నమస్కారం చేశాడు. ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే మేమేం మామూలుగానే కూర్చొని పారాయణ కంటిన్యూ చేస్తూనే ఉన్నాము. మాలో కొంతమంది ఆయన ఆయన వైపుకి వెళ్ళిపోయారు. అసలు ఎవరు ఆయన? ఆయన అంటే మనకు తెలిస్తే తెలిసి ఉండొచ్చు, కానీ మనం ఎవరు ఆయన తెలియదుగా. మరి ఎందుకు నువ్వు ఆయన వెంబడిపోయేది? నువ్వు చేసే గీతాపారాయణ ఆపి అక్కడికి ఎందుకు వెళ్ళావు? దానివల్ల నీకేంటి ప్రయోజనం? పాపమేగా. చేసే పని ఆపేసి, చేసే సత్కార్యాన్ని భగవద్గీత పారాయణని ఆపేసి నువ్వు వాళ్ళ వెనక వెళ్ళిపోయావంటే అది పాపమేగా. దానివల్ల నీకేంటి ప్రయోజనం? వచ్చారు, నమస్కారం చేశారు, వాళ్ళని మనం చూసాం, మనల్ని వాళ్ళు చూశారు, వెళ్ళిపోయారు. ఇంకా అంతవరకే. మనం చేసే ఈ పుణ్యకార్యాన్ని వదిలిపెట్టుకొని వాళ్ళ వెనకాడితే వెళ్ళాల్సిన పనే ఉంది. ఇక్కడ ఇదే మాయ అంటే. ఎందుకంటే ఎంత జ్ఞానం తెలుసుకున్నా కూడా ప్రతి సంఘటనలో కూడా మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి. పరీక్షించుకుంటూ ఉంటేనే మనలో తప్పులనేవి జరగకుండా ఉంటాయి. కానీ మనల్ని మనం మర్చిపోయామంటే, ఆ సంఘటన గనక మనం లోబడిపోయామంటే ఆ సంఘటనకి తగ్గట్టుగా మన ప్రవర్తన ఉంటుంది. కాబట్టి అనుక్షణం కూడా మనల్ని మనం విశ్లేషణ చేసుకుంటూ ఉండాలి. ఆ విశ్లేషణ అనేది మన కుటుంబంలో నుంచే మార్పు అనేది రావాలి. ప్రశాంతంగా బ్రతకటానికి అలవాటు పడాలి. కుటుంబం ప్రశాంతంగా ఉంటే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటే సాధన కూడా చక్కగా సాగుద్ది. సాధన సాగితే మనం పరమాత్మకి దగ్గర కాగలుగుతాం. పరమాత్మకి దగ్గర కావాలంటే అదే ముక్తి, అదే మోక్షం, అదే జీవన ముక్తి. హరి ఓం.